అని ఆయన వాక్యంలో ఆయన ప్రశ్నించిన రీతిగా మరణము వీధుల్లో పరుగులెడతా కేకలు వేస్తున్నటువంటి సమయం, కిటికీలెక్కి పలకరిస్తా ఉన్నటువంటి సమయంలో, ఈ కాలంలో ఉన్నటువంటి మనకు, ప్రత్యేకంగా క్రైస్తవులకు, మన మరణం గురించి, లేకపోతే మన మరణం తర్వాత మనకున్నటువంటి ఆ అనంత జీవితం గురించి, నిత్య జీవితం గురించి ఒక ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఉండడం అనేది ఎంతైనా అవసరం. అంటే బైబిల్ లాంగ్వేజ్ లో ఇంకా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే రక్షణను గురించి, రక్షణ అనే వర్డ్ మనకి చాలా ఫెమిలియర్ వర్డ్ కదా, ఆ రక్షణను గురించినటువంటి నిశ్చయత అనేది మనం కలిగి ఉండడం అనేది మనకి చాలా అవసరం అన్నమాట. రక్షణ నిశ్చయత అనేది ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనదని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. వేరే ఏ విషయంలో మనకి క్లారిటీ లేకపోయినా, నిశ్చయత లేకపోయినా, కన్ఫర్మేషన్ లేకపోయినా పర్లేదు, కానీ తర్వాత తర్వాత దాని గురించి ఆలోచించి దాన్ని సెటరేట్ చేసుకోవచ్చు, కానీ రక్షణ విషయంలో, ఈ సాల్వేషన్ విషయంలో కనుక నిశ్చయత లేకపోతే మన జీవితంలో అనేకమైన ఏరియాస్ లో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. దేవుని యొక్క ప్రేమను గాని, లేకపోతే ఆయనలో ఆనందించే విషయంలో గాని, ఆ రక్షణలో ఉన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని వ్యక్తిగతంగా అనుభవించే విషయంలో గాని మనం చాలా మిస్ అయిపోతాం. సో రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా రక్షణ నిశ్చయతలో కొనసాగడం అనేది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయమని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఈ భూమి మీద మూడు రకాలైనటువంటి ప్రజలు ఉంటారంట, లేకపోతే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సంఘంలో, ఫెలోషిప్ లో, చర్చ్ లో మూడు రకాలైనటువంటి ప్రజలు ఉంటారంట. అందులో మొదటి గుంపు రక్షించబడరంట, రక్షించబడలేదు గాని మేము రక్షించబడ్డాము అని అనుకుని చెప్పుకుంటా ముందుకెళ్తా ఉంటారంట. రెండవ గుంపు వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళకి రక్షణ ఉంది, కానీ ఆ రక్షణ నిశ్చయత విషయంలో సరైన క్లారిటీ లేక, ఆ షూరిటీ లేకుండా కన్ఫ్యూజన్ లో జీవిస్తా ఉంటారంట. ఇక మూడో గుంపు రక్షించబడి రక్షణ నిశ్చయతతో ఆ దేవుని ఇచ్చినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి ఆ రక్షణను ఎంజాయ్ చేస్తా భక్తి జీవితాన్ని నడుస్తా ఉంటారంట, లేకపోతే జీవిస్తా ఉంటారంట. మనమందరం కూడా ఈ మూడవ గుంపులో, మూడవ గ్రూప్ లో ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నారు. ఒకవేళ ఫస్ట్ కేటగిరీలో ఉంటే గనక అది చాలా ప్రమాదం, ఎందుకంటే వారిని మారు మనసులోకి నడిపించడం అంటే అది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఆల్రెడీ మేము రక్షించబడ్డామని చెప్పుకుంటారు, ఆ రీతికినే వాళ్ళు మోసపరచబడతా ఉంటారు. కాబట్టి రక్షణను గురించినటువంటి విషయాలు వారిని చూస్తూ, వారిని గమనిస్తూ, వారి రక్షణ గురించి అర్థమైనటువంటి సేవకులు గాని, ఎల్డర్స్ గాని, రెస్పాన్సిబుల్ పర్సన్స్ వాళ్ళని హెచ్చరించాలని, రక్షణలోకి నడిపించాలని ఇష్టపడి కొంచెం ప్రయాసపడతా వాళ్ళు వెసులుబాటు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు, ఆల్రెడీ మేము రక్షించబడ్డాం కదా, వీళ్ళెందుకు మాకు ఇంకా ఈ మాటలు చెప్తున్నారు, ఇవి మాకు అవసరం లేదు అని ఖచ్చితంగా వాటిని సున్నితంగా తోసుకొచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఇక రెండో గ్రూప్ లో గనక మనం ఉంటే, రక్షించబడి నిశ్చయత విషయంలో గనక, ఆ ష్యూరిటీ, ఆ అష్యూరెన్స్ విషయంలో గనక క్లారిటీ ఎలా తెలుసుకోవాలి, రక్షణ గురించి ఎలా రూఢి చేసుకోవాలి అని ఒకవేళ అనుకుంటా ఉంటే గనక, ఉదయకాల సమయం మంది ఈ మాటలు కొద్దిగా వాళ్ళకి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. రక్షణ నిశ్చయతలోకి దేవుడు ఖచ్చితంగా చాలా క్లారిటీతో, ఆయన ఆత్మతో మనల్ని నడిపిస్తారనమాట. అసలు రక్షణ నిశ్చయత అంటే ఏంటి అని అంటే, రక్షించబడ్డాను ఖచ్చితంగా అనేటువంటి రూఢి అయిన స్థితిలో ఒక వ్యక్తి ఉండడం. అంటే ఏ క్షణంలో నేను మరణించినా నేను పరలోకంలో ఉంటాను అనేటువంటి నిశ్చయత కలిగి ఉండడం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నేను కళ్ళు తెరుస్తాను, ఆయనతో నేను ఉంటాను, ఈ ప్రయాసలు ముగించబడతాయి అనేటువంటి నిశ్చయత కలిగినటువంటి ఆ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రక్షణ నిశ్చయత అంటారు. అసలు ఎవరికి రక్షణ నిశ్చయత కావాలి, ఎవరు ఈ నిశ్చయత కలిగి ఉండగలుగుతారు, అసలు ఈ రక్షణ నిశ్చయత ఎవరికి కావాలి అంటే, ఎవరిలో అయితే ఈ రక్షణ కార్యం జరిగినా వాళ్ళకున్నటువంటి అపోహలను బట్టో, లేకపోతే వాళ్ళకున్న భయాలని బట్టో, వాళ్ళకున్న అవగాహన లోపాన్ని బట్టో, లేకపోతే ఇంకా అనేక రకాల కారణాలను బట్టి నేను రక్షించబడ్డానన్న నిశ్చయత నాకు లేదు అని అంటారో, వారికి ఈ రక్షణ నిశ్చయత అవసరం ఉందని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు ఆయన వాక్యంలో ఏముంది, తనను ఎందరు అంగీకరించరో, ఎందరు అంగీకరిస్తారో వారందరికీ, అనగా దేవుని నామందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించబడింది. ఆయన మాట విని ఆయన పంపిన ఆయన కుమారుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడు అని దేవుడు రూఢిగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆయనను విశ్వసించి అంగీకరించిన వారికి ఈ రక్షణ నిశ్చయత, ఈ అష్యూరెన్స్, ఈ క్లారిటీ, ష్యూరిటీ అనేది చాలా అవసరం. అయితే ఎందుకని ఈ రక్షణ నిశ్చయత లేకుండా ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత కూడా ఆ కన్ఫ్యూజన్ లో ఉంటారు అని అంటే, దానికి కారణాలు అసలు ఏంటి అని గనక మనం చూసినట్లయితే, మొట్టమొదటి కారణం ఇట్ ఈస్ ఎ వర్క్ ఆఫ్ సాటన్, అది సాతాన్ యొక్క పని, అపవాది యొక్క కార్యం. అది ఏంటి ఆ కార్యం తెలుసా, మనల్ని మోసం చేయడమే అపవాది యొక్క టార్గెట్, సాతాన్ యొక్క టార్గెట్. వాడు మోసగాడు. రెండు రకాలుగా అపవాది రక్షించబడి ఈ స్టేట్ లో ఉన్న వాళ్ళని మోసం చేస్తాడంట. రక్షణ లేని వారికి నువ్వు రక్షించబడ్డావని అని మోసం చేస్తాడంట. రక్షించబడి కూడా ఇంకా కన్ఫ్యూజన్ లో ఎవరైతే ఉంటారో, ఆ రక్షించబడిన వారిని నువ్వు రక్షించబడలేదు ఇంకా అని రకరకాల కారణాలు చూపించి వాళ్ళని మోసం చేస్తాడంట. ఈ రెండు అబద్ధాలే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, యూ షెల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. మీరు సత్యాన్ని గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సో ఈ మోసం నుండి, ఈ అబద్ధాన్ని నుండి, ఈ కుయుక్తి నుండి, వాడి ఆ యొక్క టార్గెట్ నుండి, వాడి టార్గెట్ నుంచి, లేకపోతే వాడి పెట్టేటువంటి ఆ అపోహల నుంచి మనం బయటపడాలి అని అంటే, ఖచ్చితంగా మనం దేవుడిచ్చేటువంటి ఆ నిశ్చయతలోనికి ఆత్మ ద్వారా నడిపించబడాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని అనుభవించకుండా చేయడానికి, లేకపోతే రక్షణలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని మన జీవితంలో మనం అనుభవించకుండా చేయడానికి, లేకపోతే దేవుడితో ఆ తండ్రితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, ఆ మాధుర్యాన్ని అనుదినము రెగ్యులర్ గా ప్రతి క్షణము మనం ఆస్వాదించకుండా చేయడానికి, ఏదో ఒక భయంలోనో, పిరికితనంలోనో, ఏదో ఒక అపోహలోనో, ఒక అబద్ధాన్ని నమ్మించి వాడేం చేస్తాడంటే, ఈ గొప్ప రక్షణలో ఉన్నటువంటి ఆ గొప్ప ఔన్నత్యాన్ని, ఆ స్థితిని వాడు రాప్ చేసేస్తాడు, దొంగిలించేసేస్తాడు. దట్ ఈజ్ హిజ్ అల్టిమేట్ టార్గెట్. సాతానికి కావాల్సింది అది. అలా ఎంజాయ్ చేస్తా ఒక రక్షించబడిన విశ్వాసి ఆయన చిత్తానుసారంగా ఆయన రాజ్యం కోసం పనిచేయాలనేటువంటి ఆసక్తి కలిగి జీవించడాన్ని వాడు చూడలేడు అసలు. అందుకని బేస్ లోనే, ఫౌండేషన్ లోనే వాడు కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్లిపోతాడు, ఫౌండేషన్ లోనే దెబ్బ కొట్టేస్తాడు. కాబట్టి ఒక రక్షించబడిన వ్యక్తి రక్షణ నిశ్చయతలో లేడు అంటే, దానికి అర్థం ఏంటంటే, ఖచ్చితంగా అది సాతాను యొక్క కుయుక్తి, అందులో నుంచి మనం బయటకు రావాలి అని ప్రయాసపడాలి, దాని కొరకు కష్టపడాలి. మొదటి కారణం సాతాన్ అయితే, రెండో కారణం ఏంటంటే రాంగ్ డాక్ట్రైన్స్. ఎక్కడో ఏదో ఒక చోట వాళ్ళు రక్షణ గురించి, రక్షణ సిద్ధాంతం గురించి, లేకపోతే రక్షణ సిద్ధాంతంలో ఉన్నటువంటి ఆ మూల అక్కీ సత్యంలో తప్పిపోయారని అర్థం చేసుకోవాలి. మహాదేవుడు బయలుపరిచినటువంటి, రాయించి ఉంచినటువంటి ఈ రక్షణ సత్యం విషయంలో తప్పుడు బోధలు, అబద్ధ బోధలు, లేకపోతే వాక్యాన్ని వక్రీకరించినటువంటి బోధలను బహుశా వాళ్ళు నమ్మారనే చెప్పాలి. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఇంకా ఏదో చెయ్యాలి, నా స్థితిని, లేకపోతే నేను పొందుకోవాల్సింది ఇంకా ఏదో ఉంది, ఇంకా నాలో ఈ రక్షణ కార్యం జరగలేదేమో, నేను చేసింది సరిపోదేమో, నేను ఇంకా ఏదో చెయ్యాలేమో, ఏదో భక్తి మెట్టులోకి నేను ఎక్కాలేమో అనేటువంటి ఈ క్రియామూలమైనటువంటి రక్షణ బోధ కూడా మన ఈ లోకంలో, లేకపోతే క్రైస్తవ ప్రపంచంలో ఉందని చెప్పాలి. కాబట్టి ఈ ఆచారపరమైన, ఈ ఆచార సంబంధమైనటువంటి రక్షణ బోధ ఉంది కాబట్టి దాన్ని పర్ఫెక్షనిజం అంటారు. నువ్వు సంపూర్ణంగా పాపాన్ని జయిస్తేనే, లేకపోతే పాపం చేయకుండా ఉంటేనే నువ్వు పరిపూర్ణుడు అయితేనే రక్షించబడినట్లు, ఇంకా నువ్వు పాపం చేస్తా ఉన్నావా, పాపంలోనే ఉన్నావా, నీ రక్షణ కార్యం నీలో జరగలేదు అనేటువంటి చెప్పి ఆ రకమైన బోధ చేసేటువంటి పెద్దలు కూడా క్రైస్తవ ప్రపంచంలో లేకపోలేరు. కాబట్టి కొంతమంది ఇంకొక రకంగా చెప్తారు, నువ్వు బాప్తీసం తీసుకునే వరకు నీ రక్షణ కార్యం నీలో సంపూర్ణం కాలేదని చెప్తారు, నువ్వింకా రక్షించబడలేదు అని. కొత్తగా రక్షించబడి విశ్వాసంలోకి వచ్చి ఎదగడానికి ఇష్టపడుతున్నటువంటి వారిని కలవర పెట్టేటువంటి బోధలు చాలానే ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచంలో ఉన్నాయని చెప్పాలి. ఇంకా కొంతమంది అంటారు, కొన్ని ఆర్డినేషన్ జరిగితేనే నీళ్ళు రక్షణ కార్యం జరగలేదు, పరిపూర్ణం కాలేదు అని చెప్పేటువంటి ఆ వ్యక్తులు చాలా మంది ఉంటారు. కొంతమంది రక్షించబడ్డాము అని చెప్తే వెంటనే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, నువ్వు ఆత్మను పొందుకున్నావా, అభిషేకం పొందుకున్నావా. ఇట్లాగా ఇంకా చెప్పాలంటే అనేక రకమైన ఆచార వ్యవహారాల్లో నువ్వు ఒక స్థాయికి వెళితేనే నువ్వు రక్షణ పొందినట్లు, నీ రక్షణ విషయంలో నువ్వు ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి వెళ్లాలంటే ఇదిగో రెండు మూడు స్థాయిలు ఉన్నాయి ఈ రక్షణ విషయంలో, నువ్వు భాషలు మాట్లాడాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి, అవి జరిగే వరకు నువ్వు పరిపూర్ణతలోకి వెళ్లలేవు అని అనేక రకాలైన దేవుని వాక్య సత్యానికి వ్యతిరేకమైన బోధలు ఉండడం వల్ల ఆ బోధలు అనేక మందిని బలహీనపరిచేసి, లేకపోతే ఈ రక్షణ నిశ్చేతను గురించినటువంటి ఏదైతే విశ్వాస జీవితంలో ఒక మంచి ఒక మాట ఉంటది కదా, గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని ఎట్లాగా రక్షిస్తాడు అని, అలాగా ఆ బేసిక్ ఫౌండేషన్ లోనే ఆ రక్షణ నిశ్చేత విషయంలోనే క్లారిటీ లేకుండా వేరే స్థితిలోకి తీసుకెళ్లిపోవడానికి రకరకాల బోధలు పుట్టగొడుగుల్లాగా పుట్టిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ రాంగ్ డాక్టరైన్స్ వల్ల కూడా రక్షణ నిశ్చేత విషయంలో రక్షించబడిన వాళ్ళు ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది. ఇంకా మూడవదిగా చూస్తే రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్, రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అనొచ్చు, ఆ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం. ఈ రెండవది మూడవది సేమ్, అఫ్కోర్స్ రెండు ఒకలా ఉన్నప్పటికీ ఈ విషయం ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ వచనాలు, వాక్య భాగాలు, కొన్ని కొన్ని వచనాలను తీసుకుని ఆ వచనాలు అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటారు కొంతమంది. అలా అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్ అర్థం చేసుకోవడం ద్వారా ఆ యొక్క వచన భాగాలను అర్థం చేసుకునేటువంటి సామర్థ్యము, లేకపోతే అర్థం చేసేటువంటి సహకారులు, గైడ్ చేసేటువంటి పెద్దలు లేకపోవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఇంకా రక్షించబడలేదేమో, లేకపోతే నా రక్షణ నేను పోగొట్టుకుంటానేమో, ఆల్రెడీ పోగొట్టేసుకున్నానేమో ఒక పర్టికులర్ పాపం వలన అనేటువంటి ఒక రాంగ్ అవగాహనలోకి కొన్ని కొన్ని వాక్య భాగాలను బట్టి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. చాలా మంది రక్షించబడి కూడా నేను ఇంకా రక్షించబడలేదు అని ఎందుకు అనుకుంటారంటే వాళ్ళ వీక్నెస్ ని బట్టి, వాళ్ళ వల్ల బలహీనతలను బట్టి రిపీటెడ్ గా కొన్ని పాపాల్లో పడిపోతా ఉంటారు. దాన్ని బిసెట్టింగ్ సిన్ అంటారు. రక్షించబడిన మనం అందరం కూడా, మనందరి జీవితాల్లో కూడా ఏ ఒక్కళ్ళు ఎక్సెప్షన్ లేదు, మనందరి జీవితాల్లో కూడా ఒకసారి మనం జాగ్రత్తగా కనుక పర్సనల్ గా ఆలోచన చేస్తే చాలా వరకు పాపాలను మనం జయించగలుగుతాం. కానీ అసలు కొన్ని పాపాలు అయితే కొన్ని ఏరియాస్ లో రక్షించబడిన తర్వాత వాటిని జయించడానికి మనం పెద్ద కష్టపడలేదేమో అని కూడా మనం అనొచ్చు. అటంతటికవే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎలిమినేట్ అయిపోయిన పరిస్థితులు కనబడతా ఉంటాయి. ఇంకా కొన్ని పాపాల కోసం మనం వర్కౌట్ చేసి ఈ ఏరియాలో నేను వీక్ గా ఉన్నాను కాబట్టి ఆత్మ సహాయం పొందుకుని ప్రార్థనా పూర్వకంగా వాటి మీద ధ్యాస పెట్టి ఆ ఏరియాస్ లో మనం పడిపోతున్నామని వాటిని జయించిన పరిస్థితులు మనకి మన జీవితంలో సాక్ష్యాలుగా ఉంటాయి. దేవుని సహాయంతో ఓవర్కమ్ చేసేటువంటి సామర్థ్యాన్ని పొందిన పరిస్థితులు ఉంటాయి. అయితే వింటున్న మనమంతా ఒకసారి ఆలోచన చేస్తే అందరి జీవితాల్లో కూడా ఒక పాపం ఉంటుంది. అది ఒకటా రెండా అనేది నేను చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా ఒక పాపం అయితే ఉంటుంది. ఆ పాపం మనల్ని జయిస్తుంది కదా, దాన్ని ఏమంటారంటే తిష్ట వేసుకునే పాపము. అది మన జీవితంలో ఏంటంటే తిష్ట వేసుకుని కూర్చొని జయిస్తా ఉంటుంది. సో ఇప్పుడు ఆలోచన చేస్తే చాలా సార్లు ఈ నిశ్చేత లేకపోవడానికి కారణము నేను ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను కదా, అది కోపం అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరిని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం అవ్వచ్చు, ఇంకొకరి గురించి ఇతరుల దగ్గర మాట్లాడడం అవ్వచ్చు, చాలా రకాలు, అది ఇంకా చాలా లిస్ట్ ఉంటుంది. అది ఎవరికి వారికే అర్థమవుతుంది వాళ్ళ వీక్నెస్. కాబట్టి ఈ చాలా సార్లు ఈ నిశ్చేత లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నాను కాబట్టి నేను ఇంకా రక్షించబడలేదేమో, అసలు నేను పరలోకం చేరనేమో అని చాలా సార్లు అనుకుంటుంటాం. కానీ దేవుని వాక్య సత్యం ఏంటంటే రక్షించబడిన తర్వాత కూడా మనలో పాప స్వభావం ఉన్నది, ఖచ్చితంగా మనలో పాప స్వభావం ఉంటుంది. కాబట్టి పాప ప్రభావం కూడా మన మీద ఉంటుంది, ఆ కాన్సిక్వెన్సెస్ కూడా మనం అనుభవిస్తాము దావీదులాగా. అయితే పాప ప్రభావం కింద మనం ఉన్నాం, కానీ పాపం యొక్క ప్రభుత్వం కింద మాత్రం, దాని రూలింగ్ లో మాత్రం మనం లేము. పాపం యొక్క స్వభావం మనలో ఉండడాన్ని బట్టి మనకు ఆ పరిస్థితి. అయితే ఆ పాపానికి మనం దాసులం కాదు, దాని నుండి దేవుడు మనల్ని ఆ దాసత్వం నుండి, ఆ బానిసత్వం నుండి, ఆ బలహీనమైన ఆ కాడికుండ నుండి ప్రభు మనల్ని విడిపించేశారు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని పుట్టిన ఈ ఇన్ఫాంట్ బేబీస్ ని చూడండి, రోజుల పిల్లల్ని వారికి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు, అంటే చాలా తక్కువ రోగ నిరోధక శక్తి వాళ్ళకు ఉంటది. కాబట్టి తరచుగా వాళ్ళకి ఏంటంటే ఈ క్లైమాటికల్ చేంజెస్ వల్ల, జర్నీస్ వల్ల, లేకపోతే తల్లి ఆహార పదార్థాలు చేంజ్ అవడం వల్ల ఈజీగా ఏంటంటే జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తూ ఉంటాయి, ఈజీగా సిక్ అవుతా ఉంటారు. అలాగని చెప్పి జీవితకాలం అంతా ఆ బిడ్డ అలానే ఉంటదా? నో, యాజ్ గ్రోయింగ్ ఎదిగే కొలది, మంచి మంచి ఆహారం తీసుకుంటా ఉన్న కొలది ఆ రోగ నిరోధక శక్తి పెరిగినట్లుగానే ఆ చిన్న చిన్న రోగాలను ఎదుర్కొనేటువంటి ఆ జయించేటువంటి సామర్థ్యం చిన్నపిల్లల్లో డెవలప్ అయినట్లుగానే దేవుని వాక్యం ద్వారా మనలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా, దేవుని బిడ్డల సహవాసం ద్వారా, ఈ ఫెలోషిప్ ద్వారా మనం రక్షించబడిన తొలి దినాల్లో ఉన్నటువంటి బలహీనతలతో, ఆ భయాలతో మనం జీవితాంతం ఉండాల్సినటువంటి అవసరత లేదు. ఒకవేళ ఖచ్చితంగా నువ్వు నేను రక్షించబడిన దగ్గర నుంచి ఆయన వాక్యానుసారంగా ఏదైతే అపోస్తల కార్యాల్లో ఆయన హెచ్చరించారో, ప్రార్థన ఎందు, సహవాసం అందు, రొట్టి విసిట ఎందు, వీటన్నిటి ఎందు గనక మనం ఖచ్చితంగా మనం రెగ్యులర్ గా ఉంటే గనక ఇట్లాంటి భయాలలో మనం చిక్కుకునే అవకాశం మనకి రాదు. ఆత్మీయ ఎదుగుదల అంటే ఏంటి, లేకపోతే పరిశుద్ధపరచడం, ఆత్మీయంగా పరిశుద్ధపరచబడడం అంటే ఏంటి అంటే అదే. దీంట్లో మనం ఎదుగుతా ఉంటే యాజ్ వి గ్రో వి ఓవర్కమ్ సిన్. ఈ మనం అనుకున్న ఈ ఫెలోషిప్ లో, ప్రార్థన, వాక్యము, వీటన్నిటిలో మనం రెగ్యులర్ గా ఎదుగుతా ఉంటే ఖచ్చితంగా మనం మనలో ఉన్న ఒక్క పాపం ఏదైతే మనం మాట్లాడుకుంటా ఉన్నామో, స్లోగా మెచ్యూరిటీలోకి మనం నడుస్తా ఉన్న కొలది, దేవునికి దగ్గర అవుతా ఉన్న కొలది, ఆ పాపం మనకి దూరం అయిపోతుంది. ఒకవేళ రక్షించబడి సంవత్సరాలు గడుస్తున్నా నీలో ఇంకా పాపం ఉంది అనంటే ఎక్కడో ఒక చోట తేడా జరుగుతుంది, ఎక్కడో ఒక వాక్య భాగాన్ని నువ్వు మిస్ చేస్తా ఉన్నావు, అంటే ఆజ్ఞను, ఏదో ఒక ఆజ్ఞను నువ్వు మిస్ చేస్తా ఉన్నావు, ఏదో ఒక పాయింట్ మిస్ అవుతా ఉంది, కాబట్టి నీకు ఇంకా ఆ జయం అనేది రాకుండా ఉందని నువ్వు గమనించాలి. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, వన్ డేలో జరిగేది కాదు, కానీ రెగ్యులర్ గా మన బిహేవియర్ ని బట్టి, మన ప్రవర్తనని, మన వైఖరిని బట్టి దాని ప్రభావం మన జీవితంలో నుంచి వెళ్లిపోయే పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ సత్యాన్ని చాలా మంది దాంట్లో, ఈ సత్యంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల నేను పాపం చేస్తా ఉన్నాను కాబట్టి నేను రక్షించబడలేదేమో అన్న ఆలోచనలో ఉంటారు. సో రీజన్స్ ఏమనుకున్నావు, ఫస్ట్ది రక్షణ నిశ్చయత లేకపోవడానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ది అది సాతాను యొక్క పని, వాడి యొక్క కుయుక్తి. రెండవది తప్పుడు సిద్ధాంతాలు, రాంగ్ డాక్ట్రైన్స్ వల్ల అట్లా అనుకునేటువంటి పరిస్థితి. మూడోది వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం, లేకపోతే అపార్థం చేసుకోవడం వల్ల మన నిశ్చయతను మనం కోల్పోతాము, లేకపోతే నిశ్చయత లేని వారిగా మనం ఉంటాము. ఇక నాలుగవది మన బలహీనతలను బట్టి, మన వీక్నెస్ ను బట్టి, లేకపోతే మనలో తరచుగా ఏలుబడి చేస్తున్నటువంటి ఆ బిసెట్టింగ్, తిష్ట వేసుకున్నటువంటి పాపాన్ని బట్టి. మరి రక్షణ నిశ్చయతకు అసలు ఆధారం ఏంటి? మన ఫీలింగా, రక్షించబడినట్లుగా నాకేం అనిపించట్లేదండి అని అంటారు కొంతమంది. నాకు ఆ ఫీలింగే రావట్లేదే అంటే, ఫీలింగ్స్ కెన్ చేంజ్. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు రోజుకు రోజుకి మారిపోతా ఉంటాయి, అవునా కదా? కొంతమంది సాక్ష్యాలు చెప్తారు కదా, నుంచి చాలా చక్కగా చెప్తారు దేవుడు చేసిన కార్యాలని. నేను మారు మనసు పొందినప్పుడు, నా పాపాలు నేను ఒప్పుకున్నప్పుడు పెద్ద బండరాయి నా మీద నుంచి తీసేసినట్టు అనిపించింది, లేకపోతే గాలిలో తేలినట్టుగా, తేలిగ్గా నాకు అనిపించింది, పరలోకం అంతా దిగినట్టుగా అనిపించింది. ఈ ఆఖరికి వాళ్ళు వాడేటువంటి, నేను చెప్పేటువంటి గమనించాలి అనే, అది అనిపించింది అనే మాటను మనం గమనించాలి. అలా చెప్పడం తప్పు, అలా చెప్పిన వాళ్ళు అబద్ధం చెప్పారని నేను అనట్లేదు, కానీ అయితే వాళ్ళకున్నటువంటి ఫీలింగ్ ని, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఆ సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేసే విషయంలో వాళ్ళు ఆ మాటలు వాడతారు బహుశా. అయితే ఈ ఆడియన్స్ లో ఎవరైతే ఈ వింటానికి కూర్చున్నటువంటి గుంపులో తమ్ముడో చెల్లో ఇంకా రక్షించబడిన వాళ్ళు కొంతమంది, ఆసక్తి కలిగిన వాళ్ళు కొంతమంది కూర్చుంటారు, ఎవరో సాక్ష్యం వినటానికి వింటా ఉంటారు, వింటా ఊరుకోకుండా వాళ్ళు ఒక చెక్ లిస్ట్ రాసుకుంటా ఉంటారు, ఈ రక్షణ సాక్ష్యం చెప్తున్నారు, లేకపోతే వెలుగుది వాళ్ళు కీ పాయింట్స్ మనకు ఉపయోగపడతాయి అని రాసుకుందాం అనుకుంటారు. వాళ్ళు 1, 2, 3 ఆ చెక్ లిస్ట్ రాసుకుంటా ఉంటారు. తర్వాత వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఈ మ్యాచ్ అవ్వు, ఏది గాల్లో తేలినట్టుగా అనిపించడం, లేకపోతే బండ తీసేసినట్టు అనిపించడం, కొన్ని పదాలు వాళ్ళు వాడతారు కదా, అవి చాలా ఇంపాక్ట్ చేస్తాయి. అవి మ్యాచ్ అవ్వకపోతే ఇంక వీళ్ళు ఏమనుకుంటారు, ఓహో నేను ఇంకా రక్షించబడలేదు, ఇంకా నాలో కార్యం జరగలేదు అనుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి గమనించాలి, ఫీలింగ్స్ అనిపించడం అనేది అది కరెక్ట్ కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు కదా పెద్దోళ్ళు, ఒక ఆయనకి పెళ్లి అయిపోయిందంట, నెక్స్ట్ డే అంటాడంట ఆయన, నాకు అసలు పెళ్ళైనట్టే అనిపించట్లేదండి అంటాడంట. ఆయనకు అనిపించినా అనిపించకపోయినా ఫ్యాక్ట్ ఏంటంటే ఆయనకు పెళ్ళైంది. ఆయన అంటాడంట, చీ నేనేంటో ఎవరో ఒక అమ్మాయి, పరాయి అమ్మాయి పక్కన నడుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ కరెక్ట్ అంటారా? అలా అనిపించడం కరెక్టా? నో, ఫీలింగ్స్ కెన్ బి రైట్ ఆర్ రాంగ్. మనకున్న భావోద్వేగాలు, మన ఒపీనియన్స్ అవి కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. బట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ వేరియేషన్ మనకు అర్థమవ్వాలి. సమ్టైమ్స్ సాటన్ కెన్ డిసీవ్ అస్ త్రూ అవర్ ఫీలింగ్స్. మన ఫీలింగ్స్ ద్వారానే సాతాన్ మనల్ని మోసం చేసే అవకాశం చాలా ఉంది. మన ఫీలింగ్స్ అన్ని రైట్ అని అనడానికి వీల్లేదు. కాబట్టి రక్షణ నిశ్చయతకు ఆధారం ఫీలింగ్స్ కాదు, సత్యం మీద ఆధారపడి మనం ఏదైనా నిశ్చయతలోనికి రావాలి. బేస్ అంటే ఏంటి, ఆధారం అంటే ఏంటి, రక్షణ నిశ్చయత కొరకు అసలు ఆధారపడదగిన సత్యాలు ఏంటి అని మనం చూస్తే అందులో నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడతాయి. ఫోర్ మెయిన్ పిల్లర్స్. అందులో మొట్టమొదటిది ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము. దేవుని వాక్యం మనిషికి మారదు. నాకు అలా అనిపిస్తుంది ఆ వాక్య భాగం, నీకు ఇలా అనిపిస్తుందా అలా అనడానికి లేదు. కాబట్టి మారనటువంటి నిశ్చలమైన శాశ్వతమైన వాక్యం పైన మనం ఆధారపడాలి. సో ఒక వ్యక్తి నేను రక్షించబడ్డానా లేదా అన్న నిశ్చయత దేని ద్వారా తీసుకోవాలంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది. మొదటి యోహాన్ రాసిన మొదటి పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన ఏం చేస్తారంట, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారంట. ఇది దేవుని వాక్యం. ఇక్కడ రెండు రెస్పాన్సిబిలిటీస్ మనకు కనబడతా ఉన్నాయి. ఏంటంటే మొదటిది మన పాపాలను మనం ఒప్పుకోవడం మన బాధ్యత, అది మనం చేయాల్సిన పని. రెండో రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దేవునిది, దేవుని బాధ్యత, లేకపోతే ఆయన పని అది. ఏ పాపాలైతే మనం ఒప్పుకుంటున్నామో ఆ పాపాలను క్షమించి మనల్ని కడగడం. కాబట్టి ఇప్పుడు ఒకళ్ళు అంటా ఉన్నారంట, ఈ రిఫరెన్స్ లేకపోతే ఈ వాక్యం భలే ఉందన్నా, అయితే నేనైతే నా పాపాలను యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకున్నాను గాని మరి దేవుడు క్షమించాడో లేదో నాకు తెలియట్లేదన్నా, నాకు తెలియదు, మరి నేనైతే ఒప్పేసుకున్నాను అని అంటారంట. ఇలాంటి వాళ్ళ కోసమే అక్కడ ఒక మాట రాయబడింది. ఏమని, ఆయన నమ్మదగినవాడు. నీకంటే నాకంటే ఆయన నమ్మదగినవాడు. మనము నమ్మదగని వారం అయినప్పటికీ నమ్మదగిన దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీవు ఒప్పుకుంటే నేను క్షమిస్తాను, పవిత్రపరుస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఆధారం ఏంటి అంటే మనం మన పని మనం ఖచ్చితంగా యథార్థంగా చేస్తే ఆయన పనిని ఖచ్చితంగా చేశారు అని మనం చెప్పుకోవాలి. కారణం ఏంటంటే ఆయన వాక్యం నిజము. అబద్ధం ఆడనేరని దేవుని వాక్యము, తప్పిపోవడానికి అవకాశం లేని ఆయన మాట మనకి ఆధారము. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే అది ఒకరికి అప్లికబుల్, ఇంకొకరికి నాట్ అప్లికబుల్ అలాంటిది కాదు దేవుని వాక్యము. అది అందరికీ అప్లికబుల్లే. ఇట్స్ నాట్ ఎ సెలెక్టివ్ అప్లికబుల్, బట్ ఇట్స్ ఎ యూనివర్సల్ అప్లికబుల్. కామన్ గా అందరికీ దేవుని వాక్యం ఒకలానే అప్లై అవుతుంది. ఆయన చెప్పాడు అంటే ఆయన చేస్తాడు, అది దేవుని వాక్యం అని దేవుని వాక్యాన్ని మనం సంపూర్ణంగా నమ్మాలి. మొదటి యోహాను 5:10 గనుక మనం చూస్తే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు అని రాసించుంచారు. ఎక్కడంట, తనలోనే. దేవుడు నమ్మని వాడు, ఆయన దేవుని నమ్మిన వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్మలేదు గనుక దేవుణ్ణి అబద్ధికుణ్ణి చేసిన వాడే. దేవుడు అంటా ఉన్నారు, ఇదిగో నువ్వు నీ పాపాలు ఒప్పుకుంటే నేను నిన్ను క్షమించాను అని చెప్తే ఆయన రక్షణ ఆయన క్షమాపణను గుర్చినటువంటి సాక్ష్యం ఆయనే ఇస్తా ఉంటే నేను నిన్ను నమ్మాను లేకపోతే నేను నిన్ను నమ్మను నువ్వు అబద్ధమాడుతున్నావు అని మన వైఖరి ద్వారా మనం తెలియపరిస్తే దానికి ఏమని పేరు పెట్టాలంటారు? కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే ఎవరైతే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచారో వారు సాక్ష్యం కలిగి ఉన్నారు. ఎక్కడంట సాక్ష్యం? అది ఇంటర్నల్ గా వాళ్ళకి లోపల, వాళ్ళకి లోపల ఒక సాక్ష్యం ఉంటుందంట, నేను రక్షించబడ్డాను, ఆ విశ్వాసం దేవుడిస్తారు. కాబట్టి మొదటిదిగా దేవుని వాక్యము మన రక్షణ నిశ్చేతకు ఆధారమైతే, రెండవదిగా ఇంటర్నల్ విట్నెస్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేటువంటి, అంటే ద విట్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనుకోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి సాక్ష్యం. దేవుని వాక్యం సత్యం, 13వ వచనంలో చూడండి, దేవుని కుమారుని నామందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం కలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాస్తున్నాను. దేవుని నామందు విశ్వాసముంచిన నీవు, ఆయనను ఒకవేళ స్వీకరించిన, ఆయనను నువ్వు స్వీకరించిన నీవు, పాపములు ఒప్పుకొనిన నీవు, నీకు వాక్యం ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే దేవుని వాక్యం ఆధారంగా మనం రూఢిగా తెలుసుకోవచ్చు, లేకపోతే తెలుసుకోండి. కొన్నిసార్లు వాక్యం చదువుతున్నా గానీ, పాస్టర్ గారు నేను వాక్యం చదువుతున్నాను గానీ దేవుడు నాతో మాట్లాడుతున్నట్లు నాకు అనిపించట్లేదండి అని అంటారు. అంటే ఏంటి, ఇది కూడా ఒక ఫీలింగే. సరే మంచిదే, ఆ ఫీలింగ్ ని దేవుని దగ్గర తీసుకెళ్లి, దేవా నువ్వు నాతో సూటిగా మాట్లాడు, నేను నీ స్వరం వినాలి, ఎందుకంటే నీ వాక్యాన్ని ఆధారం చేసుకునే నేను ఏదైనా రూఢిగా నిశ్చయించుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను, నాతో మాట్లాడు ప్రభువా ప్లీజ్ అని. ఖచ్చితంగా నీతో నీకు అర్థమయ్యే విధంగా దేవుడు మాట్లాడాలని నువ్వు ఆసక్తిగా ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను మాట్లాడి నీతో నిన్ను బలపరుస్తారు. అయితే మొట్టమొదటిగా మన ఆధారం ఏంటిది, దేవుని వాక్యం. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి సాక్ష్యం. ఈ లోకంలో ఎవరైనా అబద్ధం చెప్తారు గాని పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధం చెప్పరు. అసలు ఆయన పేరేంటి? సత్యస్వరూపియగు ఆత్మ. సత్యస్వరూపియగు ఆత్మ, ప్రభు యొక్క మాట నిరర్ధకం అవడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే ఆయన సత్యవంతుడు కాబట్టి దేవుని యొక్క ఆత్మ యొక్క సాక్ష్యము మనం చూసినట్లయితే, రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో దేవుని ఆత్మ సాక్ష్యము ఇచ్చుట అనేటువంటి మాట నా కాంటెక్స్ట్ మనం చూస్తాం. అక్కడ మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం చెప్తా ఉన్నాడంట. ఇంకా 1 యోహాను 3:24లో చూస్తే ఆయన మన యందు నిలిచి ఉన్నాడని, మనము ఆయన యందు నిలిచి ఉన్నాము అనేటువంటి ఈ యొక్క సంబంధాన్ని, ఈ యొక్క సంబంధం ఎలా అయితే రూఢిగా మనం నమ్మగలమో, ఆ బేస్ ఏంటి అని అంటే ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ మూలంగానే అది సాధ్యము. ఆయన కుమారుని నామందు విశ్వాసం ఉంచి వారిలో, వారిలోనే సాక్ష్యం ఉందంట. మనలో ఉన్న సాక్ష్యం ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుని సాక్ష్యము. మన చేతిలో ఉన్న సాక్ష్యం ఏంటంటే, మన హృదయంలో ఉన్న వాక్యం ఏంటంటే దేవుడిచ్చినటువంటి సాక్ష్యము. కాబట్టి మొదటిది, సారీ, మొదటిది ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని బట్టి మనం రూఢిగా నిశ్చయపరచుకోవచ్చు. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని గురించి, మన రక్షణ గురించి మనం నిశ్చయత తెచ్చుకోవచ్చు. ఇంకా మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు చేసి ముగించినటువంటి ఆయన సిలువ కార్యాన్ని బట్టి మనం మన రక్షణ నిశ్చయతను మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, లేకపోతే ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా వినాలి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువు పైన ఒక కేక వేశారు కదా, ఏంటా కేకవ? సమాప్తమాయను. సమస్త మానవాళి కొరకు ఆయన తలపెట్టినటువంటి ఆ రక్షణ కార్యం ఏమైందంట? సమాప్తమైందంట. పెయిడ్ ఇన్ ఫుల్, సంపూర్ణమైన వెల చెల్లించబడినది. ఇక రుణము లేదు, ఇక మీదట శిక్ష లేదు. ఎందుకంటే సంపూర్ణంగా ఆయన ఆ శిక్ష అంతటిని భరించేశారు, సంపూర్ణంగా ఆయన వెల చెల్లించేశారు, అది సమాప్తమైనది. సో యేసుక్రీస్తు ప్రభువారే నీ కొరకు సమస్తము చేసి దానిని ఉచితంగా కృపచేత విశ్వాసం ద్వారా అనుగ్రహిస్తా ఉంటే, నేను మారు మనసు పొందానా అంటే నేనేం చేయలేదుగా అన్నా, నేను ఇంకా ఏదన్నా చేస్తే కదా మారు మనసు పొందినట్లు, అది చేయలేదేమో, లేకపోతే ఇంకా ఏదో చెయ్యాలేమో, అక్కడికి వెళ్ళాలేమో, ఇక్కడికి వెళ్ళాలేమో, ఇవన్నీ జరగలేదు కాబట్టి నాలో రక్షణ కార్యం జరగలేదు అని అంటే, లేకపోతే అనుకుంటే అది చాలా తప్పు. అలా అనుకోవడానికి వీల్లేదు. ఆయన చెప్పింది సింపుల్, ఒక్కటే, నా మాట విని నేను పంపిన యేసుక్రీస్తు వాని మీద, వారి మీద విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవము కలవాడు. హీ హ్యాస్ ఎటర్నల్ లైఫ్, అతను నిత్య జీవం పొంది ఉన్నాడు, నిత్య జీవం పొంది ఉన్నాడు. ఒకసారి మనం అనుకుంటాం, చాలా సార్లు మనం అనుకుంటాం కదా, ఎటర్నల్ లైఫ్ నిత్య జీవం అంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ టు రీచ్, అది ఒక ఒక ప్రదేశము, లేకపోతే అది ఒక వేరే స్టేట్ మనం చేరుకోవడానికి అని మనం అనుకుంటాం. బట్ ఎటర్నల్ లైఫ్ ఈజ్ ఎ పర్సన్ టు రిసీవ్, అది ఒక యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించటము, స్వీకరించటమే నిత్య జీవము. అది ఒక డెస్టినేషన్ కాదు మనం రీచ్ అవడానికి, ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ టు రిసీవ్, అది ఒక బహుమానం మనం పొందుకోవడానికి. అది ప్రభు అయిన యేసుక్రీస్తు నందు ఉన్నది. పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవం కలవాడు ధన్యుడు. యేసుక్రీస్తు ప్రభు నందు ఉన్నవారు నిత్య జీవం కలవారు, కుమారుని కలవాడు నిత్య జీవం కలవాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా మన జీవితంలో స్వీకరించుట, లేకపోతే ఆయన నామందు విశ్వాసం ఉంచుట ద్వారానే మనం నిత్య జీవం కలిగిన వారం అవుతాము, మరణం నుంచి దీవెనలోకి దాటి ఉన్నవారం అవుతాము. వి క్రాస్ డెత్ టు లైఫ్. నువ్వు మార్మన్స్ పొందిన రోజునే నీలో నిత్య జీవం స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యింది అని దేవుని వాక్యం రూఢీపరుస్తుంది మనల్ని. నేను చెప్పగలుగుతాను 2012 సెప్టెంబర్ 29 సాయంత్రం ఐ కెన్ సే విత్ ఆల్ ద ఎష్యూరెన్స్ ఎటర్నల్ లైఫ్ ఈ స్టార్టెడ్ ఇన్ మీ అని. నాలో నిత్య జీవం ఆ దినాన మొదలయ్యింది ఆ సాయంత్రం అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆ నిత్య జీవాన్ని కొంతకాలం ఈ క్షయమయ్యే ఈ శరీరంలో నేను అనుభవిస్తాను, ఆ తర్వాత నిత్యత్వం వరకు, లేకపోతే నిత్యత్వం వరకు అక్షయమగు ఆ శరీరంలో నేను అనుభవిస్తాను. దేవుడు నాకు ఇచ్చిన నిత్య జీవాన్ని కొంతకాలం ఈ భూమి మీద అనుభవిస్తే తర్వాత ఆయనలో నిత్యత్వంలో నేను అనుభవిస్తాను. దట్స్ ఆల్, ఓన్లీ ట్రాన్సాక్షన్ అంతే, ఇది ఒక ట్రాన్సాక్షన్ టేక్స్ ప్లేస్ అంతే. ఈ క్షయమగు శరీరంలో నుండి అక్షయమగు శరీరంలో ఈ యొక్క కొంతకాలం ఉండేటువంటి ఈ టెంపోరల్ ప్లేస్ నుండి ఎటర్నల్ ఆ యొక్క ప్లేస్ కి ఒక ట్రాన్సాక్షన్ అంతే. మరి ఎప్పుడు నాలో నిత్యజీవం స్టార్ట్ అయింది అని అంటే, నేను ఎప్పుడు నిత్య జీవాన్ని పొందుకున్నానంటే, ఆ ప్రశ్న నన్ను అడిగితే నా సమాధానం ఏంటంటే దగ్గర దగ్గర 12.5 to 13 క్రితం అని నేను చెప్తాను. చాలా మంది అనుకుంటారు చనిపోయిన తర్వాత, క్రైస్తవులు కూడా ఇలా అనుకుంటారు చాలా మంది, చనిపోయిన తర్వాత జడ్జిమెంట్ సీట్ లో కూర్చున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ముందుకెళ్ళి నిలబడినప్పుడు గొర్రెలు సపరేట్ గా మేకలు సపరేట్ గా ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ ని బట్టి అప్పుడు మనం పరలోకంలోకి ప్రవేశిస్తాము, లేకపోతే అప్పుడు మనం నిత్య జీవాన్ని పొందుకుంటాము పరలోకం వెళ్ళిన తర్వాత అనేటువంటి ఆ ఆలోచనలో మనం ఉంటాము, లేకపోతే ఆ నమ్మకంలో మనం ఉంటాము. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, ద మూమెంట్ యు రిసీవ్డ్ జీసస్ క్రైస్ట్ యు రిసీవ్డ్ ఎటర్నల్ లైఫ్, బికాస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. ఏ క్షణమైతే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ జీవితంలోకి స్వీకరించి స్వంత రక్షకునిగా ఆయన నువ్వు అంగీకరించావో ఆ క్షణమందే ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందుకున్నావు, నిత్య జీవం నీకు అనుగ్రహింపబడింది అని దేవుని వాక్యం సెలవిస్తోంది. పునరుద్ధానమును జీవమును నేనే, ఐ ఆమ్ ద లైఫ్ అండ్ ఐ ఆమ్ ద రిజరెక్షన్ అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. సో ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము కలవారు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు చనిపోయినా గాని తిరిగి నాతో పాటు పునరుద్ధానం అందుతారు, బికాస్ ఐ ఆమ్ ద లైఫ్ అండ్ ఐ ఆమ్ ద రిజరెక్షన్ అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. యేసు ప్రభువుని కలిగి ఉండడమే నిత్య జీవాన్ని కలిగి ఉండడం. ఈ మూలమైనటువంటి ఈ మెయిన్ సత్యాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం చేయబోతున్న, లేకపోతే దేవుడు మనకు అప్పచెప్పిన పరిచర్యలో మనం ధైర్యంగా కాన్ఫిడెంట్ గా మనం నిలవబడి ఇతరులని రక్షణలోకి నడిపించాలి అంటే ఈ యొక్క క్లారిటీ, ఈ సత్యం యొక్క అవగాహన మనకి చాలా అవసరం. అది మనకి చాలా ధైర్యం ఇస్తుంది. అది చాలా, అది ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, మరణకరమైన పరిస్థితులు వచ్చినా కానీ ధైర్యంగా ఆ పరిస్థితుల్లో మనం నిలవబడటానికి ఈ నిశ్చయత అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. చాలా సార్లు మనం అనుకుంటాము మన కోసం చాలా మంది ప్రేయర్స్ చేయాలి, లేకపోతే మనకు ఆ సపోర్ట్ కావాలి, ఈ సపోర్ట్ కావాలి, అవన్నీ కావాలి నిజమే. అయితే బేసిక్ గా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ భాగ్యం యొక్క స్థితిని నువ్వు అర్థం చేసుకోగలిగితే అది నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న అవగాహన ఏంటంటే నిత్య జీవము, మోక్షము, స్వర్గము ఇవన్నీ ఏంటంటే చనిపోయిన తర్వాత మనం అటైన్ చేసుకుంటాము, చనిపోయిన తర్వాత మనం పొందుకునేవి, లేకపోతే పొందుకోబోయేవి అని అంటారు. బట్ అలా కాదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అది చనిపోయిన తర్వాత కాదు కానీ ఈ భూమి మీదే మనం బ్రతుకుండగానే మనం అనుభవించేటువంటి ఒక అద్భుతమైన విషయము అదే రక్షణ. అంత గొప్ప రక్షణ మనకున్నది. మన రక్షణ అనేది భవిష్యత్ కాలానికి సంబంధించింది, ప్రస్తుత కాలానికి సంబంధించింది, భూతకాలానికి కూడా సంబంధించింది. అర్థమవుతుందా? నేను రక్షించబడ్డాను, రక్షించబడుతూ ఉన్నాను, రక్షించబడబోతూ ఉన్నాను. ఇది క్రైస్తవ జీవితం యొక్క రక్షణ సత్యం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇది లేకపోతే ఏమైద్ది అంటే, మనం ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యట్లేదు, ఏదో పొందుకోవాలి, అది ఇంకా నేను పొందుకోలేదేమో, ఎలానో ఉండాలి, నేను ఇంకా అలా ఉండలేకపోతున్నాను కాబట్టి నేను రక్షణ పొందలేదు అనే రాంగ్ కంక్లూజన్ లో మనం ఉండేటువంటి పరిస్థితి మనకుంది. కాబట్టి మేబీ ద సింప్టమ్స్ మైట్ బి రైట్, ద అనాలజీ మైట్ బి రైట్. నువ్వు అనుకున్నట్లుగా ఉండలేకపోతున్నావేమో, ఖచ్చితంగా ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందేమో. వాక్యంతో క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు, దేవుని సేవకుల ద్వారా వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు, నీ క్వైట్ టైంలో నువ్వు వాక్యం చదువుతా ఉన్నప్పుడు, ఇంకా పరిపక్వతలోకి రావాల్సినటువంటి నీడ్ నీకు కనిపిస్తా ఉందేమో. అవన్నీ కరెక్టే కావచ్చు, బట్ ద కంక్లూజన్ ఈజ్ రాంగ్. దాన్ని నువ్వు చాలా క్లియర్ గా, లేకపోతే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకా నాలుగవదిగా చూస్తే, ద వాక్ ఆఫ్ ఎ బిలీవర్. మొదటిది ఏంటిది? ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం బేస్ చేసుకోవాలి, అది మన రక్షణ నిశ్చయతకు ఆధారము. రెండవదిగా, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేటువంటి ఆ ఇంటర్నల్ సాక్ష్యం మనకు ఆధారము. మూడవదిగా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో చేసినటువంటి కార్యము, ఆ వెల మనకి ఆధారము. నాలుగవదిగా, ద వాక్ ఆఫ్ ఏ బిలీవర్. ఇది ఇది ఎక్స్టర్నల్ టెస్టిమనీ అని చెప్పొచ్చు, బయట ఉన్నటువంటి సాక్ష్యం. ఏంటో తెలుసా? మార్పు పొందిన మన జీవితాన్ని అనేకులు చూస్తా ఉంటారు, అనేకులు మన గురించి సాక్ష్యం ఇస్తా ఉంటారు. హే, ఒకప్పుడు ఒక వ్యక్తి, ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి ఇలా ఉండేవాళ్ళు కాదే, ఇదిగో ఒకప్పుడు ఈమె ఇలా ఉండేది కాదే, మాకు తెలుసు ఈమె గురించి. ఆ మాటలు గాని, ఆ ప్రవర్తన గాని, ఆ జీవితం గాని, దేర్ ఇస్ సంథింగ్ చేంజ్, ఈమెలో ఏదో మార్పు కనబడతా ఉంది ఈ వ్యక్తిలో అని ఖచ్చితంగా మనకు దగ్గరగా మనల్ని గమనిస్తా, మన లైఫ్ లో ఉన్నటువంటి ఆ చిన్న సర్కిల్లో వాళ్ళు మన గురించి సాక్ష్యం ఇస్తారు, ఇతరులతో చెప్తారు, లేకపోతే వారిలో వాళ్ళకి మన గురించి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదే రక్షణ నిశ్చయతకు ఆధారం. నేను రక్షించబడిన కొత్తలో కూడా కొన్ని ఫ్యూ మంత్స్ గడిచిన తర్వాత, అప్పుడు నేను ఎంబీఏ చదువుతా ఉన్నాను, నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే నాకు కొంచెం దగ్గరగా ఉండే టీచర్స్ కానీ వాళ్ళు అనేవాళ్ళు, ఏమైంది నీకు, నువ్వు ఒకలాగా ఉంటున్నావు, మూడీగా, నువ్వు ఎందుకు కలవలేకపోతున్నావు, సైలెంట్ గా ఎందుకు ఉంటున్నావు, నీ టైమింగ్స్ లో చేంజ్ ఏంటి, నీ డ్రెస్సింగ్ లో చేంజ్ ఏంటి, ఇంకా రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే, ఎవిడెంట్ గా మనలో మార్పు కనిపిస్తుంది అని నేను చెప్పడానికి ఈ మాట చెప్తా ఉన్నాను. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. ఇదిగో ఇదిగో, బిహోల్డ్, సమస్తము క్రొత్తవాయను. క్రొత్త జీవితానికి సంబంధించినటువంటి ఆ కొత్తదనము, ఆ న్యూనెస్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ ఏదైతే ఉందో, అది ఎవిడెంట్ గా ఖచ్చితంగా కనిపిస్తుంది. అది 1% కనిపిస్తుందా, 2% కనిపిస్తుందా, 5%, 10%, 15%, 20% అనేది, అది వ్యక్తికి వ్యక్తికి డిఫరెన్స్ ఉంటదేమో ఆ విషయంలో. అయితే ఏంటి అనంటే, యాజ్ వీ గ్రో, ఆ క్రీస్తు పోలికలోనికి మనం క్రమక్రమంగా ఎదుగుతా ఉన్నప్పుడు ఆ మార్పు అనేది ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. అది బయటకు అందరికీ కనిపిస్తుంది, అది మనందరం అనుభవించినటువంటి, లేకపోతే అది మనందరికీ తెలిసినటువంటి, రెగ్యులర్ గా ఇంకా మనం అనుభవిస్తున్నటువంటి సత్యం అది. సో ఈ నాలుగు ఆధారాలు మనం చూసినప్పుడు, దేవుని వాక్యం యొక్క ఆధారము, పరిశుద్ధాత్మ దేవుని సాక్ష్యము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యము, లేకపోతే మార్పు చెందినటువంటి మన జీవితము, వాక్యం యొక్క సాక్ష్యము, ఆత్మదేవుని యొక్క సాక్ష్యము, ఇదిగో నా చుట్టూ ఉన్న పరిశుద్ధుల యొక్క సాక్ష్యము, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సిలువలో పలికినటువంటి సాక్ష్యము, ఇవన్నీ కూడా నీకు నాకు మనకు సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. ఏమనంటే, ఇదిగో నీ రక్షణ అనేది నిశ్చయమైనది, నువ్వు రక్షణ పొందుకున్నావు, నువ్వు నిత్య జీవానికి అర్హుడవు, నీలో నిత్య జీవము మొదలయ్యింది. సో నువ్వు నేను మార్మన్స్ పొందామా అంటే, నువ్వు కొంతమందిని మనం మార్మన్స్ పొందావా, అని మార్మన్స్ అనుభవం ఉందా అంటే, అలా అనిపించిందండి, ఇలా అనిపిస్తుందండి అని అంటారు. మనం అలాగా మాట్లాడకూడదు, వేరే వాళ్ళని గైడ్ చేసినప్పుడు కూడా అట్లాగా మనం ఆ విషయం గురించి మనం క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి మనకుంది. వాక్యం ఇలా చెప్తా ఉంది, ఈ వాక్యం ఆధారంగా నేను చెప్పగలను, నా అంతరంగంలో నేను సాక్ష్యం ఇవ్వగలను, నేను దేవుని బిడ్డను అని మనం ఖచ్చితంగా చెప్పగలగాలంట. లోపల నుండి మీకు ఎప్పుడు వినపడలేదా, మనకి ఎప్పుడు వినపడలేదా, ఏ నువ్వు దేవుని బిడ్డవు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు అవి చూస్తున్నావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని ఎవరో నిన్ను గద్దించినట్లుగా లేకపోతే ఎవరో మనతో మాట్లాడుతున్నట్లుగా లోపల నుంచి ఆ స్వరం మనకి ఎప్పుడు వినపడలేదంటారా? ఆ స్వరమే సాక్ష్యం ఇస్తా ఉంది ఏంటంటే, ఆ మనస్సాక్షి, ఆ ఇన్నర్ వాయిస్ ఏ సాక్ష్యం ఇస్తా ఉంది ఏంటంటే, నువ్వు పాత దానివి కాదు, నువ్వు పాతవాడివి కాదు, నూతన సృష్టి, నువ్వు దేవుని బిడ్డవి. ఆ లోపటి నుండి, ఆ లోపల నుండి ఆత్మదేవుడు మనకి ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడంటే, ఆ నువ్వు నా సొత్తు, యువర్ అండర్ మై కంట్రోల్, లేకపోతే నిన్ను నేను వెలపెట్టి కొన్నాను, నీ అడ్రస్ మారింది. కాబట్టి ఈ నాలుగు, ఈ నాలుగు ఏదైతే ఉన్నాయో, ఈ నాలుగు రక్షణ నిశ్చేతను లేకపోతే ఆ సర్వసత్యాన్ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ నాలుగిటి యొక్క పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ నాలుగు పిల్లర్స్ మీద కదిలించబడినటువంటి లేకపోతే కదలనటువంటి ఈ నాలుగు సత్యాల మీద, ఈ ఫోర్ ఆధారాల మీద మన రక్షణ నిశ్చేత అనేది ఆధారపడి ఉంది. అన్షేకబుల్ పిల్లర్స్ అని చెప్పొచ్చు ఈ నాలుగిటిని, కదలనటువంటి స్తంభాలు. దీని మీద కనుక మనం నిలబడితే, మన రక్షణని మనం ఆధారం చేసుకుంటే, ఖచ్చితంగా మనం ధైర్యంగా దేవుడు మనకప్పచెప్పిన పనిలో నమ్మకంగా ముందుకెళ్ళడానికి మనకు చాలా సహకారంగా ఉంటుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనకి పర్సిక్యూషన్ వస్తుంది, లేకపోతే మనల్ని చంపేస్తారేమో, లేకపోతే మనల్ని ఏదో చేస్తారేమో, కొడతారేమో, ఏది ఏం జరిగినా మన భవిష్యత్తు మనకు తెలుస్తుంది. మన నిర్దేశ మన కోసం నిర్దేశించబడిన పరిస్థితి, ఆ స్థలము, ఈ విషయాలన్నీ మన అవగాహనలో ఉంటే ఏ శక్తి మన పనిని మన ఆపగలుగుతుంది, ఏ శక్తి లేకపోతే ఏ బలమైన వాళ్ళు, ఎవరి చేత సాతాను చేతులు ఆయుధాలుగా ఉపయోగపడుతున్న వాళ్ళు మనల్ని దేవుని రాజ్యంలో పరిగెట్టకుండా ఆపుతారంటారు. కాబట్టి ఈ పిల్లర్స్ ఏదైతే, మొదటిది దేవుడు అబద్ధమాడనేరడు, దేవుని వాక్యము అబద్ధము కాదు, ఆయన అబద్ధమాడజాలనటువంటి దేవుడు, ఆయన వాక్యము సత్యము. రెండోది జీసస్ క్రైస్ట్ పేడ్ ఇట్ ఆల్, యేసుక్రీస్తు ప్రభువారు సమస్తాన్ని ఆయన చెల్లించారనేటువంటి సత్యము. లేకపోతే ద గ్రేట్ కన్విక్టర్ ఎవరైతే ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మనల్ని ఒప్పింప చేసింది వాస్తవం, ఆయన మనల్ని రక్షణ నిశ్చేతలోకి తీసుకెళ్లింది వాస్తవం, ఆయన మన అంతరంగంలో నుండి ఇచ్చేటువంటి సాక్ష్యము వాస్తవము. ఈ ఆధారం మనం నమ్మినప్పుడు, దీనిని మనం ఆధారం చేసుకున్నప్పుడు, నాలుగవదిగా న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారిలో మార్పు చెందిన జీవితం ఏదైతే ఉందో, ఈ నాలుగు పిల్లర్స్ ని, ఈ నాలుగు స్తంభాలని మన రక్షణకు మనం ఆధారం చేసుకున్నప్పుడు, ఖచ్చితంగా మన రక్షణ కదిలించబడదు, మనం కదిలించబడని వారంగా ఉంటాము. వీటి మీద కనుక ఒకవేళ మనం నిలవబడగలిగితే, నిలవబడినట్లయితే, ఆధారపడినట్లయితే, యూ విల్ బి స్ట్రాంగ్. ఎందుకంటే అవి కదలవు కాబట్టి దాని మీద నుంచిన వాళ్ళం కూడా కదలము. కానీ ఫీలింగ్స్ అనేవి, ఒపీనియన్స్ అనేవి మనుషుల ఒపీనియన్స్ కాదు. మనుషులు ఎన్నైనా అనుకునేవ్వండి, నీకు నీ యొక్క ఫీలింగ్స్ ఎన్నైనా మారనివ్వండి, బట్ ఆన్ ద ఫ్యాక్ట్ విచ్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్, వన్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం ఆ వాక్యం మీద నిలవబడితే గనక ఖచ్చితంగా మనం ముందుకు నడవగలుగుతాం. కాబట్టి ఇప్పుడు కంక్లూజన్ ఏంటి అంటే, రక్షణ అనేది ఒక పదార్థం లాంటిది కాదు, అది తాకి చూసి ఫీల్ అవడానికి, లేకపోతే ఇంకోటి ఇంకోటి మనం అనుకోవడానికి, అది ఆత్మ ద్వారా మన ఆత్మలో జరిగేటువంటి కార్యము. ఫిజికల్ ఫీలింగ్స్ తో గానీ, లేకపోతే ఇంకొక భావోద్వేగాలతో గానీ రక్షణను మనం మెజర్ చేయకూడదు. ఇంకొకరిని రక్షణలోకి నడిపించవలసిన బాధ్యత కలిగిన పనిలో నియమించబడినటువంటి మనందరము ఇంకొకరిని నడిపించేటప్పుడు వాటిని మనం వాటితో మెజర్ చేయకూడదు. వీళ్ళలో రక్షణ కార్యం జరిగిందా జరగలేదు అంటే, ఆ విషయంలో మనకి ముందు ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి. చాలా తక్కువ సమయం ఉందని ఎరిగిన మనము, అనేక మంది రక్షణ కొరకు ప్రయాసపడవలసిన మనము, ఈ విషయంలో ఖచ్చితంగా మంచి క్లారిటీతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని లేఖనాల్లో ఆయన ఇచ్చినటువంటి ఆధారాలు విశ్వాసంతో నమ్మి మనం ముందుకెళ్లాలంతే. దేవుడు ఇలా సెలవు ఇచ్చారో నేను నమ్ముతున్నాను, ఆయన చెప్పారు నీ పాపాలు నా పాపాలు దేవుడు ఆయన మనం క్షమించమని అడగడం ఆయన విన్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన మన వైపు చూశాడు, మన పాపాలను క్షమించాడు. ఇంకెప్పుడు ఎన్నడూ నేను నీ పాపాలని జ్ఞాపకం చేసుకోనని, వీపు వెనక్కి వేసేస్తానని, లేకపోతే సముద్ర అగాధంలో మధ్యలో పడేస్తానని ఆయన చెప్పారు. ఇదిగో ఆ దేవుని యొక్క మాట సత్యమైనది కాబట్టి నేను నమ్ముతాను, నేను ఫీల్ అయినా అవ్వకపోయినా మనుషుల ఒపీనియన్స్ ఏమైనా పర్లేదు, నేను ఆయన మాట అన్నది ఉన్నట్టుగా తీసుకుని అది నమ్మి దాని నిశ్చయంతో నేను ముందుకు కొనసాగుతాను అనేటువంటి ఆ స్వభావంతో యాటిట్యూడ్తో మనం ఉండాలి. నేను చెప్పగలను నాలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తా ఉన్నారు, నా మనస్సాక్షిని ఆయన వెలిగింపజేశాడు, నా లోపల ఒక ఇన్నర్ వాయిస్ నేను వినగలుగుతా ఉన్నాను, ఆయన నన్ను లోపల నుండి గైడ్ చేస్తా ఉన్నారు, అది నాకు స్పష్టంగా తెలుసు అని మనం చెప్పగలగాలి. ఇదిగో నాలో వచ్చిన మార్పును నేను ఎరుగుదును, నాలో ఉన్నవారు కూడా ఎదుగుతారు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉన్నప్పుడు, అఫ్కోర్స్ నేను ఇంకా ఎంతో మనం ఇంకా ఎంతో మారాల్సి ఉన్నప్పటికీ మనలో పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్ ని బట్టి రోజు మనం ఎదుగుతా ఉన్నప్పుడు మనం ఈ సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఆ మార్పు నాలో స్టార్ట్ అయింది, నేను ఆ ప్లేస్ లోనే నేను లేను, పాపంలోనే నేను కూర్చొని లేను, ఆ బలహీనతతోనే నేను లేను. ఆ మార్పు ఎలాగ సాధ్యమో అంటే కేవలం ఆత్మకార్యం ద్వారానే అది జరిగింది. ఐ నో దట్ అని మనం చెప్పగలగాలి. విశ్వాసంతో మనం దాన్ని నమ్మి దేవుని లేఖనానుసారంగా మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువు పైన చేసి ముగించినటువంటి ఆ కార్యాన్ని నువ్వు విశ్వసించి నీ పాపాలన్నీ నువ్వు దేవుని దగ్గర ఒకవేళ ఒప్పుకోవడం జరిగితే కనుక దాని అర్థం ఏంటంటే నీ రక్షణ నిశ్చయము. దట్స్ ఇట్. ఇంకా వేరే వాళ్ళకి రక్షణ గురించి మనం అడిగినప్పుడు ఇంకా వేరే వేరే క్వశ్చన్స్ చేయడానికి అవసరం లేదు. ఒక ఆయన వచ్చాడు పరిగెట్టుకుంటా, నిత్య జీవం పొందుకోవడానికి నేనేం కార్యం చేయాలి అని అడుగుతున్నాడు. అసలు ఆ క్వశ్చనే రాంగ్, క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ రాంగ్. ఎందుకంటే నిత్య జీవం అనేది మంచి కార్యాల ద్వారా పొందుకునేది కాదు, ఇట్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఉచితమైనటువంటిది, అది దేవుని కృపావరము. ఒకటే విషయము, నీవు దానిని విశ్వాసంతో పొందుకోవాలి, అదే విశ్వాసం ద్వారా రక్షణను అనుదినము కొనసాగించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి దేవుని వాక్యం ఆధారంగాను పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం ఆధారంగాను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువు కార్యం ఆధారంగాను మనలో వచ్చినటువంటి ఆ మార్పు ఆధారంగాను ఈ ఆధారాల మీద మనం మన నిశ్చయత కలిగి ముందుకు కొనసాగుతా ఉండాలని దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. అనుదినము ఈ రక్షణలో, ఈ రక్షణానందంలో మనం కొనసాగుతూ ఈ రక్షణలో మనం ఎదుగుతా మనం అనేక మందిని ఈ రక్షణార్థమైన మారు మనసులోకి నడిపించడానికి సాధనాలుగా దేవుని చేతిలో వాడబడాలి అంటే ముందు మనకు ఈ రక్షణ నిశ్చయత అవసరము. ఇది ఒక ఆయుధం మనకి, మన ఫీల్డ్ లో, మనం ఉన్న ఫీల్డ్ లో, మనం ఉన్న బ్యాటిల్లో, ఈ యుద్ధ రంగంలో ఇది మనకు అవసరం. ప్రాణ భయం మనకు ఉండకుండా ఉండాలి అంటే ఇది మనకు అనవసరం. ప్రాణ భయం ఉంటే మనం సేవ చేయలేము ఈ లాస్ట్ డేస్ లో. సేవ ఇన్ ద సెన్స్ దేవుడు మనకి ఇచ్చిన పనిని మనం చేయలేమని. కాబట్టి ఈ రక్షణ నిశ్చయత విషయంలో దేవుడు మనల్ని మరొకసారి కన్ఫర్మేషన్ లోకి తీసుకెళ్లాలని ఆయన ఆశపడ్డారు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.